నా పేరు రవిచంద్రారెడ్డి, బేమవరపు, సన్నాఫ్ శివరామరెడ్డి గారు. మాది గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామం. నేను నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి వరకు చదువుకున్నాను. ఇదే యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ బుద్ధి స్టడీస్లో గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నాను గత 2 సంవత్సరాలుగా. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి రావటం జరిగింది. మా తాతగారు వారికి వ్యవసాయాన్ని చేస్తూ ఉండేవారు. మా ఫాదర్ వచ్చేసేపటికి తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి కొంతకాలం ఉద్యోగం చేస్తూ అట్లాగనే వ్యవసాయాన్ని కూడా చేస్తూ ఉన్నారు. వ్యవసాయం పూర్తి స్థాయిలో చేయటం వీలు పడక తను ఉద్యోగ బాధ్యతనే నిర్వర్తిస్తా మాకున్నటువంటి కొద్ది పొలాన్ని మేము గత 20 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితమే దాన్ని అమ్ముకోవటం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే నేను మా బ్రదరు జాబుల్లో సెటిల్ అవటం జరిగిందో తిరిగి ఒక కొంత ల్యాండ్ని తీసుకోవటం జరిగింది. ఒక 30 సెంట్లని ఖరీదు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ 2000 సంవత్సరంలో మనం COVID-19ని మనం చూడటం జరిగింది. దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నాం. ఆ తర్వాత కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ సింటమ్స్ కూడా మనం కొన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అది వచ్చి 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మనం దాని దుష్పరిణామాలు కానీ దాని వ్యాక్సిన్స్ వలన వచ్చే పరిణామాలు కూడా కొన్ని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు, అవి మనం వింటూ ఉన్నాం. సో ఆ టైంలో కోవిడ్ టైంలో అంటే మాకు ఎప్పటి నుంచో మళ్ళా తిరిగి ఒక ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవాలి అనే కోరిక మా ఇంట్లో సభ్యులందరికీ కూడా ఉండటం వలన కోవిడ్లో దాన్ని అది సుస్థిరం చేసింది అనమాట. కోవిడ్ రావటం ఇక ఎట్లయినా సరే మనం ఒక పొలాన్ని తీసుకొని కొంత స్థలాన్ని తీసుకొని దాంట్లో చేసుకోవాలి అని. సో 2021లో అప్పటికే తీసుకున్నటువంటి ఒక 30 సెంట్ల స్థలంలో ఒక కిచెన్ గార్డెన్గా దాన్ని డెవలప్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా మొదటగా అది మాగాని పొలం అయినప్పటికీ కూడా దాన్ని అప్పటి వరకు కూడా దానిలో సాంప్రదాయకంగా అందరు రైతులతో పాటు అక్కడ వరిని పండించడం జరుగుతూ ఉంది. సో వరిలో కూడా మేము రెడ్ రైస్ అంటే నవారా అనేటటువంటి రకాన్ని మా ఫాదర్ పండించడం జరిగింది. ఇదంతా కూడా మా ఫాదర్ ఉద్యోగ పదవి విరమణ చేసిన తర్వాత అంటే బీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది ఆయన కొన్ని ఆరోగ్య సమస్యల వలన. దానివలన ఇక ఆ విధంగా దాన్ని పండించడం జరిగింది. కొద్ది కాలం పండించిన తర్వాత దాన్ని మెట్ట సాగు చేసే విధంగా ఆ భూమిని రెడీ చేసుకోవటం జరిగింది అనమాట. సో భూసార పరీక్షలు అవన్నీ కూడా నిర్వహించిన తర్వాత భూమి అనుకూలతను దృష్టిలో పెట్టుకొని అంటే అప్పటికే మాగానిగా ఉన్న పొలాన్ని ఒక 150 ట్రక్స్ ట్రాక్టర్ ట్రక్స్ని అక్కడ మేము ఆ సాయిల్ని మనం యాడ్ చేయటం జరిగింది అనమాట. దానికి అంటే కొంత భూమిని హైట్ పెంచుకునేందుకు కొంత మెరక వేసుకోవటం వలన పక్కన ఉన్నటువంటి మాగాని పొలాల్లోంచి మనకి నీరు ఈ యొక్క స్థలంలోకి రాకుండా ఉండటానికి దాన్ని బేసిక్గా ఒక 150 ట్రక్కుల యొక్క మట్టిని తొలగించడం జరిగింది. సో ఆ తర్వాత అది మిక్స్డ్గా అది రెడ్ బ్లాక్ సాయిల్ రెండు మిక్స్డ్గా దాన్ని తొలగించడం జరిగింది. ఎక్కువ శాతం వరకు నల్ల నేలనే తొలగించడం జరిగింది. సో ఆ తర్వాత ల్యాండ్ని లెవలింగ్ చేసుకోవటం, ఆ తర్వాత వ్యవసాయ పద్ధతుల్లోకి వచ్చేసరికి సాంప్రదాయమైనటువంటి ఇప్పటివరకు ఏదైతే జరుగుతున్నాయో అటువంటి పద్ధతి కాకుండా అంటే విషరసాయనాల నుంచి విడివడి ఒక ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలనే ఉద్దేశంతో కొంతమంది దీంట్లో నిష్ణాతులైనటువంటి ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో, కొంతమంది టీచర్స్ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో అంటే లైక్ సుభాష్ పాలేకర్ కానీ ఇంకా చాలా రకాల పద్ధతులు ఉన్నాయి వీటిల్లో. సో ముఖ్యంగా వీళ్ళు ఏ విధంగా వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారనే దాని మీద కొంత బుక్స్ ద్వారా కానీ అట్లాగనే ప్రసార మాధ్యమాల ద్వారా కానీ తెలుసుకొని సోషల్ మీడియాలో కొంతమంది రైతులు ఆల్రెడీ వాళ్ళు చేపడుతున్నటువంటి ఇదే పద్ధతిలో ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్ని కలిసి ఏ విధంగా చేసుకోవాలని సమాలోచనలు చేసి వాళ్ళతోటి ఒక నిర్ణయానికి వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలనే నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా ఈ సుభాష్ పాలేకర్ గారు ఒక 5-layer method సూచించడం జరుగుతుంది. దాన్ని 36x36 అంటే 36 అడుగులు పొడవు 36 అడుగులు వెడల్పు ఉండే విధంగా బాక్సెస్ ఏర్పాటు చేసుకోమని చెప్తారనమాట. సో ఎటు చూసినా కూడా 36 అడుగులు ఉండే విధంగా దాన్ని మేమేం చేసామంటే అంటే మరికొంతమంది ప్రాక్టీషనర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్న దాన్ని బట్టి అది తక్కువ 36/36 అంటే కొంత కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పేసి రైతులు చెప్పడం వలన అది 50/50 చేసుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఆ విధంగా వేసుకుంటే బాగుంటుందని చెప్పడం వలన మేము కూడా అదే పద్ధతిని అవలంబించడం జరిగిందనమాట. 50/50 అడుగులు పొడవు 50 అడుగులు వెడల్పు 50 అడుగులతోటి మాకున్న 30 సెంట్ల స్థలంలో ఒక 2 బాక్సులు దాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో మిగతాది ఏంటంటే అది ఒక సమాంతరమైన భూమి కాకపోవటం వలన మిగతా స్థలం అనుకూలతగా లేకపోయింది అనమాట. సో అందువలన కేవలం దాంట్లో 2 బాక్సులు మాత్రం రావటం జరిగింది. మామూలుగా ఇదే పద్ధతిలో అయితే ఎకరానికి ఒక 12 బాక్సులు రావటం జరుగుతుంది అనమాట ఎకరం సాగు చేసుకునే పద్ధతి అయితే. సో ఇక్కడ తక్కువ స్థలం కాబట్టి 1-2 బాక్సులు రావటం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా 4 కార్నర్స్ ఏదైతే ఉందో 50/50 అడుగుల్లో 4 కార్నర్స్లో మహావృక్షాలు అనే వాటి కిందకు వచ్చేటటువంటి ముఖ్యంగా పెద్ద పెద్ద వృక్షాలు అంటే మామిడి కానీ ఫలవృక్షాలు అన్నమాట మామిడి, అట్లాగనే ఇంకా కొన్ని పక్షులు తినడానికి పక్షులు జీవించడానికి అనుకూలంగా ఉన్నటువంటి మహావృక్షాలు ఏవైనా ఉన్నాయంటే వాటికి సంబంధించినవి కూడా అటువంటి కార్నర్స్లో పెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే నేరేడు మొక్క కూడా మహావృక్షం అవుతుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా కార్నర్స్ని పెట్టుకోవాల్సింది సూచించడం జరిగింది అని. సో ఆ తర్వాత దాంట్లో హాఫ్ ఆఫ్ ద స్థలం ఏదైతే ఉందో 50/25 అడుగుల దగ్గర వృక్షాలని అంటే లైక్ సపోటా, మారేడు, ఇంకా బత్తాయి, ఇంకా ఇట్లాంటి 2 రకానికి చెందినటువంటి వృక్షాలు అనమాట. మొదటి ఏమో మహావృక్షాలు, రెండోది ఏమో వృక్షాలు, ఆ తర్వాత ఇక మధ్యలో సాధారణమైనవి అనమాట. అంటే పెద్దగా బుషీగా ఉండకుండా వెడల్పు పోకుండా కొద్ది స్థలంలో కాయగలిగినటువంటి దానిమ్మ కానీ ఇంకా అరటి, బొప్పాయి, ములగ ఇటువంటివన్నీ కూడా నాటుకోవటానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఒక సైంటిఫిక్ మెథడ్లో దీన్ని సూచించడం జరిగింది. సో ఆ మెథడ్ని మేము ఆధారం చేసుకొని కొద్ది మార్పులతోటి మేము అక్కడ నాటుకోవటం జరిగింది అనమాట. మొక్కకి 8 అడుగుల డిస్టెన్స్ని మేము పాటిస్తూ ఉన్నాము. సో ఆ విధంగా ఒక లేయర్ పెట్టుకున్న తర్వాత 2వ లేయర్లో పూర్తిగా ఈ మునగ చెట్లనే ఏర్పాటు చేసుకోమని సుభాష్ పాలేకర్ గారు చెప్తూ ఉంటారు. అదేంటంటే సహజంగా ఈ మునగ చెట్టు అనేక పోషక విలువలు కలిగినటువంటి మొక్క కాబట్టి దాని ఆకులు కానీ ములక్కాయలు కానీ పూత కానీ రకరకాల పద్ధతుల్లో రకరకాల దేశాల్లో దాన్ని వాడుతూ ఉన్నారు. సో మన దగ్గర కూడా సహజంగా ఇప్పుడు మనం ములక్కాయలను వాడుతూ ఉంటాం, ఆకును కూడా మనం వాడుతూ ఉంటాం. సో కొన్ని దేశాల్లో వియత్నాం లాంటి దేశాల్లో ములక్కాయలను వాడటం అనేది తెలియదు కానీ ఆకుని దాని నుంచి వచ్చేటటువంటి పూతని వాళ్ళు ఎక్కువగా వాడతారని నేను తెలుసుకున్నాను. సో అట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు అంటే దానిలో ఉన్న పోషక విలువలను గుర్తించి వాళ్ళ యూసేజ్ అనేది ఉంటా ఉందన్నమాట. సో ఈ ముఖ్యంగా ఈ ఒక 2 అంటే ఆల్టర్నేటివ్ లైన్స్లో కంటిన్యూస్గా అంటే 50 అడుగుల పొడవులో ప్రతి 8 అడుగులకు ఒక మొక్క ఈ యొక్క మునగ చెట్టుని ఎందుకు చెప్పడం జరిగింది అంటే మునగ చెట్టు ముఖ్యంగా ఒక నైట్రోజన్ ఫిక్సేషన్ కలిగినటువంటి మొక్క అనమాట. అది నత్రజన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది దానివల్ల ఏంటంటే మిగతా మొక్కలకు కూడా బలాన్ని చేకూరుస్తుంది అనమాట. సో ఈ మొక్క ఈల్డింగ్ పంటనివ్వటమే కాకుండా మిగతా మొక్కలకు కూడా అది సహాయకారిగా ఉంటుంది. సో అందువల్ల మునగ చెట్టుని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి మునగ అంత శ్రేష్టమైంది అని ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల దానికి ఆ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో అట్లా ఇప్పుడు మన ఈ యొక్క భారతదేశంలో మన ఈ సమశీతోష్ణ ఉష్ణ మండల ప్రాంతమైనటువంటి మన ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లా పెదగాకని మండలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో మనకి సహజంగా చాలా వరకు మొక్కలన్నీ కూడా మనకి పంటలు పండుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మనకి మామిడి పండుతుంది, సపోటా, దానిమ్మ కొద్దిగా మాకు అది ఈల్డింగ్ వచ్చేసేపటికి కాయ రెడీ అవటంలో కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. కాయలు మంచి సైజు వస్తున్నాయి, పూత వస్తుంది కానీ పక్వానికి మాత్రం రావట్లేదు. దాని మీద కొంత ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు యాక్చువల్గా దాన్ని తీసుకోవాలి. కొంతమంది సీనియర్ రైతుల నుంచి కానీ, దీనిలో సైంటిస్టులు కానీ, వ్యవసాయ శాఖల నుంచి కూడా కొంత సలహాలు తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ఇక మామిడి చెప్పాము, పనస చెప్పాము, నేరేడు, బొప్పాయి, ఇంకా మనకి కొన్ని పళ్ళ జాతులకు సంబంధించినవి, ఇవన్నీ కూడా క్రాప్ వస్తూ ఉన్నాయి. అంటే ఉసిరి, ఈ ఉసిరి కూడా 25 అడుగుల దగ్గర పెట్టుకోదగిన మొక్క అన్నమాట. ఈ 50x50 బాక్స్లో ముఖ్యంగా సెంటర్ పాయింట్లో మాత్రం ఒక కొబ్బరి చెట్టుని ప్రతిపాదించడం జరిగింది. ఏవి అయినా సరే నాటు దేశవాళీ వంగడాలనే పెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. వీలైనంతవరకు కూడా దేశవాళీ విత్తనాలనే లేకపోతే మొక్కలను తెచ్చిపెట్టుకోవటం జరిగితే బాగుంటుంది అనేది ప్రతిపాదిస్తూ ఉన్నారనమాట. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈల్డింగ్ లేట్ అయినప్పటికీ కూడా దాని నుంచి వచ్చేటటువంటి ఫలాలు మనకి అత్యంత పోషక విలువలతో అలాగే రుచికరమైనవి మనకి అందుబాటులో ఉండటానికి అవకాశం ఉంది. దాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మేము కడియం నర్సరీ నుంచే మొక్కలను తెప్పించి హైబ్రిడ్ వెరైటీలు పెట్టడం జరిగింది పెద్ద వృక్షాల వరకు. ఇక మిగతా కూరగాయలు ఇంకా మిగిలిన స్థలంలో అంటే 50x50 బాక్సులు పోగా మిగిలిన స్థలం ఏదైతే ఉందో దానిలో ముఖ్యంగా మన కూరగాయలకు సంబంధించి వంకాయలు కానీ బీరకాయలు, వంకాయలు అంటే భూమి మీద మనకి ఈ అంటే 8x8 వేసుకున్న తర్వాత ఇవి లైన్ బై లైన్ వస్తూ ఉంటుంది కదా, ఇది ఈ మధ్యలో ఒక బెడ్లాగా ఏర్పడుతుంది కాబట్టి ఈ బెడ్ అనేది వేస్ట్ పోకుండా ఈ 8x8 గ్యాప్లో మొక్కకి మొక్కకి మధ్యలో ఈ మొక్కలను మేము నాటుకోవటం జరిగిందనమాట. బెండలు, వంగలు, అట్లనే గోరుచిక్కుడు, ఇంకా దుంపజాతి మొక్కలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయ నారు, అట్లనే ఇంకా ఆకుకూరలకు సంబంధించి మడులను కూడా ఏర్పడు. మన దగ్గర సహజంగా ఇప్పుడు తోటకూర, పాలకూర, గోంగూర, ఇంకా బత్సలి కూర, ఇంకా చుక్కకూర, ఇవన్నీ ఆకు జాతికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, ఇవన్నీ మనకి చాలా సహజ సిద్ధంగా దేశవాళీ విత్తనాలను తీసుకొని ఇక్కడ మేము చల్లటం జరిగింది. అవన్నీ కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి ఈల్డింగ్ అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా మార్కెట్లో మనం చూసుండం అంత ఆహ్లాదంగా, అంత శ్రేష్టంగా, అంత ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల్ని స్వయంగా పండించుకోవటం వల్ల కూడా వాటిని ఎక్స్పీరియన్స్ అవటం జరిగిందండి. సో ఆ విధంగా ఈ కూరగాయలు, ఆకుకూరలు వీటితో పాటు ఈ 30 సెంట్ చుట్టూతా కూడా అంటే విలేజ్లో సహజంగా సమ్మర్ వచ్చిందంటే గేదెలు, మేకలు, అవన్నీ ఇతర ఇతర జంతువులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి ప్రొటెక్షన్ ఉండటానికి మేము రక్షణ కోసం ఈ డైమండ్ ఫెన్సింగ్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చుట్టూతా సిమెంట్ స్తంభాలు పాతుకొని డైమండ్ ఫెన్సింగ్ వేయటం జరిగింది. దీనికి వచ్చేసి ఒక లక్ష రూపాయల వరకు దానికి ఖర్చు రావటం జరిగింది. సో జనరల్గా అంటే ఆ స్థలం ఈక్వల్గా లేకపోవటం వలన అంత ఖర్చు వచ్చిందనేది మాకు తెలిసి వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే సమాంతరమైనటువంటి ఒక ఎకరం స్థలం ఉంటే ఒక ఎకరానికి 1 లక్ష రూపాయలు 1 లక్ష చిల్లరతోటి కంప్లీట్ అవుతుందని మేము అప్పుడు తెలుసుకోవటం జరిగింది అనుభవపూర్వకంగా. అదే ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఎకరాలైతే పొలాలు చాలా తక్కువ ఖర్చులో దాన్ని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవటం కూడా చేయొచ్చు అని ఆ రోజున ఫెన్సింగ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఫెన్సింగ్ సహజంగా మళ్ళీ ఈ ఫెన్సింగ్ కూడా డ్యామేజ్ కాకుండా ఉండటానికి మేము ఇంకొక లేయర్ను కూడా ఏర్పాటు చేయాలి. అంటే నేచురల్ బయో ఫెన్సింగ్ కింద సహజ సిద్ధంగా ఉంటే బాగుంటుంది. ఈ ఫెన్సింగ్ను కూడా ఎటువంటి ఈ ముఖ్యంగా గేదెలు కానీ ఇంకా వేరే జంతువులు కానీ డ్యామేజ్ చేయకుండా ఉండటానికి మేము ఈ కరోండా అనే ప్లాంట్స్ని నాటుకోవటం జరిగింది. దాన్నే మనం వక్కాయలు కూడా అని అంటాము తెలుగులో. ఈ వక్కాయ చెట్లు 2-3 అంగుళాల ముళ్ళును కలిగి ఉంటాయి అన్నమాట. సో ఈ ముళ్ళు ఏంటంటే చాలా సహజంగానే వాటి జోలికి ఎటువంటి జంతువులు దగ్గరకు రావు. వేరే జంతువులు కూడా వాటిని, మేకలు అటువంటివి కూడా, గొర్రెలు కూడా అంటుకోవు అనమాట. సో అందువలన అది న్యాచురల్గా మనకి బయోఫెన్సింగ్ కింద ఉపయోగపడుతూ ఉంది. అది మనకి రిజల్ట్ కూడా ఇస్తుంది అనమాట. అంటే మనకి న్యాచురల్గా బయోఫెన్సింగ్ మాత్రమే కాకుండా దాని నుంచి ఫల సహాయం కూడా మనకి అందుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కొన్ని కిలోల బొక్కాయలను మనం తీసుకోవటం జరిగింది. అంటే మేము నాటిన 2 సంవత్సరాల్లోనే మాకు, అంటే నాటిన 2వ సంవత్సరం మాకు ఈల్డింగ్ రావటం జరిగింది. ఆ బొక్కాయలు చాలా మంచివి అనమాట. ఈ రోజున మనం చాలామందికి ఆ బొక్కాయలు అంటే కూడా తెలియదు. వెనకటి రోజుల్లో వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు వాళ్ళకి కొంత అవగాహన లేదు. ఈ కిల్లీల్లో సహజంగా బేకరీ ఉత్పత్తుల్లో ఎక్కువగా దీన్ని చెర్రీస్ కాయల కింద వాడుతూ ఉన్నారు. దాన్నే మనం వక్కాయ అంటాము. వాళ్ళు ఏంటంటే దానికి అడిషనల్గా షుగర్ సిరప్ అను కలర్ యాడ్ చేయడం వలన దానికి ఒక కలరు రుచి రావడం జరుగుతుంది. సహజంగా ఈ యొక్క వక్కాయ పుల్లగా ఉంటుంది. సో ఇట్లా న్యాచురల్గా మన దానివల్ల బెనిఫిట్ పొందుతూ ఉన్నాం. ఇక లోపల మిగతా మొక్కలు వచ్చేసి అవి లాంగ్ రన్లో వచ్చేటటువంటి మొక్కలు కొన్ని ఉన్నాయి కాబట్టి, అంటే మహావృక్షాలు ఇప్పుడు మామిడి కానీ, ఇంకా ఉసిరి కానీ, కొబ్బరి కానీ, ఇంకా దబ్బ చెట్లు కానీ, ఇంకా కొన్ని రకాలు కొన్ని చింత మొక్కలు కూడా పెట్టడం జరిగింది. అంటే చింత ఆకును కూడా కొంత వాడుతూ ఉంటారు. చింతకాయలను కూడా మనం న్యాచురల్గా దాన్ని యూసేజ్లోకి వాడుకోవచ్చు కాబట్టి దాన్ని బయట పెట్టడం జరిగింది అనమాట రూట్ ఫేసింగ్లో. సో ఈ యొక్క ఫలసహాయం మనకి లేటుగా వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఈ బెడ్లు రైజ్ చేసుకొని బెడ్ల మీద ఈ విధంగా రైతుకి మేలు చేకూరే విధంగా, రైతుకి ఏంటంటే కొంత ఆదాయం అనేది వస్తూ ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే పెట్టుబడి ఇనిషియల్గా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. మొక్కలు అంటే నేల సదరం చేసే దగ్గర నుంచి అడిషనల్గా సాయిల్ ఏమైనా యాడ్ చేసిన తర్వాత, ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ఆ యొక్క 30 సెంటర్లలో ఒక 3-4 ట్రక్కుల వరకు ఈ యొక్క గోమయం కానీ అట్లానే లేదా ఏదైనా ఎరువు నైమెట్టి అంటాం కదా, సో వాటిని త్రోళించడం జరుగుతుంది అనమాట న్యాచురల్గా దీన్ని బలాన్ని అందించడానికి. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంతవరకు మేము ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ రసాయనిక కెమికల్స్ కానీ స్ప్రే చేయటం జరగలేదన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో పండించుకోవాలనేది కాన్సెప్ట్ అనమాట. అందువలన ఈ సహజ పద్ధతిలో పండించినటువంటి ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటిలోకి పండించుకొని ఎక్సెస్ ఉన్నాయి మాత్రం మనం వాటిని సేల్ చేయడానికి నిర్ణయించుకోవటం జరిగింది. అంటే ఈ మిక్స్డ్ క్రాప్లో మనకి తక్కువ స్థలం కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకి రాకపోవచ్చు, కానీ దీని మీద ఫోకస్డ్గా వర్క్ చేయగలిగితే దీనిలో కూడా మంచి ఈల్డింగ్ తీయొచ్చు అనేది అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మేము పెట్టినటువంటి ఈ 2 సంవత్సరాల్లోనే అంటే కూరగాయలు, ఆకుకూరలు మనకి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. ప్రతి 3 నెలలకి అంటే ఆకుకూరలు అయితే 20 రోజుల నుంచే మనకి మెంతికూర లాంటిది 20 రోజులకే వస్తుంది అనమాట. 15-20 రోజుల్లో రెడీ అవుతుంది. ఇంకా అట్లనే మిగతా ఆకుకూరలకు వచ్చేసి 30 నుంచి 45 రోజులు అట్లా టైం తీసుకుంటుంది అనమాట. కూరగాయలు కూడా మనకు సహజంగా 2 నెలల నుంచి 3 నెలల్లో మనకి పంట చేతికి రావడం జరుగుతుంది. ఇవే కాకుండా సీజన్ బేస్డ్గా మనకి తొలకరి అయిన తర్వాత ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో డైమండ్ ఫెన్సింగ్కి మేము తీగజాతి ఆకుకూరల్ని నాటుకోవటం జరిగింది అనమాట. మొదటి సంవత్సరంలోనే విపరీతమైనటువంటి పంట వచ్చిందనమాట. అంటే తీగజాతి ముఖ్యంగా బీరకాయలు, సొరకాయలు, అట్లనే కాకరకాయలు, ఇంకా దోసకాయలు కూడా ఫెన్సింగ్కి కాపించడం జరిగింది. సో ఇట్లా ఇంకా ఇవే కాకుండా వీటిలో మనం రేరుగా వాడేటటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. సో అటువంటివి కూడా అల్లించడం జరిగింది. వింగిడి బీన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లానే చిక్కుళ్ళలో కూడా కనుపు చిక్కుడు, అట్లనే రకరకాల చిక్కుళ్ళను కూడా రెడ్ కలర్లో ఉండేటటువంటి చిక్కుడు, అంటే ఇవన్నీ కూడా నాటు అంటే దేశవాళీ విత్తనాల నుంచి సేకరించినటువంటి విత్తనాలను నాటుకోవటం జరిగింది. ఈ విత్తన సేకరణ ముఖ్యంగా నేను హైదరాబాద్లో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా తీసుకురావటం జరిగింది. అక్కడి నుంచి వాటిని నాటుకోవటం, తర్వాత వాటిని మరికొంతమంది రైతులకి అందించటం, ఇట్లా అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువ మందికి ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వాటిని అందించడం జరిగింది అనమాట. మేము పండించిన వాటిల్లో కొన్ని వెరైటీస్ అయితే ఇప్పుడు సపోజ్ ఒక సొరకాయ జనరల్గా ఒక 2 అడుగులు 3 అడుగులు అట్లా చూస్తూ ఉంటారు. కానీ ఒక 4.5 ఫీట్ టు 5 ఫీట్ వరకే పెరిగిన సొరకాయలు కూడా తోటలో మేము పండించడం జరిగింది. అట్లాగనే ఈ గుమ్మడి అంటే నేల మీద కాసేటటువంటి తీగజాతి వాటిల్లో ఫెన్సింగ్ వాటిని అల్లించలేము కాబట్టి నేల మీద పాకించడం జరిగింది. సో ఈ గుమ్మళ్ళలో కూడా రకరకాల గుమ్మళ్ళు అంటే గ్రీన్ కలర్లో ఉండేటటువంటి పంప్కిన్స్ అది కూర గుమ్మడి అంటూ ఉంటాం, అట్లాగనే గోల్డెన్ కలర్లో వచ్చేటటువంటి గుమ్మడి, వాటిలో కూడా డిఫరెంట్ సైజెస్ అన్నమాట, స్మాల్ సైజెస్ ఉంటాయి, బిగ్ సైజెస్, అంటే ఇవన్నీ కూడా ఈ నాటు దేశవాళీ వంగడాలను. అట్లనే బూడద గుమ్మడి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, అసలు ఈ గుమ్మడి చెట్లో ఉన్నటువంటి పోషక విలువలు ఇవన్నీ ఎంతో ఉపయోగకరమైనటువంటి. మార్నింగ్ వీటిని జ్యూస్ చేసి తాగితే వెజిటేబుల్ జ్యూస్ కింద చాలా రుగ్మతలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు కూడా దూరం అవడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా రకరకాల కూరగాయలని పండించుకోవటం అంటే ఇంట్లో అవసరాలు తీరే విధంగా, అంటే మార్కెట్కి వెళ్ళి మనం కొనుక్కునే పరిస్థితి లేకుండా మన ఇంట్లోనే మనం పండించుకునే విధంగా వాటిని ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఇది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం, చాలా వాళ్ళు మనం వెనకబడిన రాష్ట్రాలు అని చెప్పుకుంటూ ఉంటాం పేరుకి, ఏదో నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలని, కానీ వాళ్ళ దగ్గర మనకులాగా వీధికి ఒక కూరగాయల షాపు లేకపోతే సూపర్ మార్కెట్టో ఉండదు అక్కడ. కానీ మరి అక్కడ ప్రజలు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు, హాస్పిటల్స్ కూడా ఉండవు, కానీ అక్కడ ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండగలుగుతున్నారు అనుకుంటే ఉంటున్నారు అంటే కారణం ఏంటంటే ప్రకృతికి వాళ్ళు దగ్గరగా జీవించడం అనేది ఒక మనకి తెలిసి వచ్చే విషయం అన్నమాట. ఇంత న్యాచురల్గా అంటే ఇప్పుడు మన దేశంలో ఒకే ఒక రాష్ట్రం సిక్కిం, మనం ఈ సిక్కింలో మాత్రమే మనకి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తూ ఉంది. అటువంటి పరిస్థితి మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తే బాగుంటుంది, ముఖ్యంగా మన సౌత్ ఇండియా రాష్ట్రాల్లో. అట్లానే దేశవ్యాప్తంగా ఇటువంటి ఉద్యమం రాగలిగితే, ప్రజల్లో మార్పు తీసుకొని రాగలిగితే, ఈ రోజున అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి ప్రజలు లక్షలు వెచ్చించి హాస్పిటల్ చుట్టూతా మందులు టాబ్లెట్లు, విపరీతమైనటువంటి టాబ్లెట్లు, దానివల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్ ఇబ్బందులు పడకుండా ఉంటారనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ అనమాట, అంటే స్వయంగా ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసు. ఎందుకంటే ఈ రోజున మనం గుంటూరు, విజయవాడ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అన్ని ఎక్కడ చూసినా హాస్పిటల్సే, ఇంతమంది ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని రోగులు ఉన్నారు అంటే కారణం ఏమిటి? మన నడవడిక సరిగ్గా లేదు, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అనేది మనకు తెలిసిపోతూ ఉంది. అంటే మనం తీసుకునే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి, అట్లాగనే మన యొక్క ప్రవర్తన అంటే మానసికమైనటువంటి పరిస్థితి, ఇవన్నీ ఈ నాలుగిటిని బేస్ చేసుకునే మన యొక్క జీవితం, మన యొక్క సరళి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీటిని మనం ఎక్కడికక్కడ దీన్ని ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తే తప్ప ఈ రోజున ఉన్నటువంటి కలుషితమైనటువంటి వాతావరణంలో మనం ఆరోగ్యకరంగా సంతోషంగా ఉండటానికి పాసిబిలిటీస్. సో ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి, ఆ విధంగానే మనం ఎంకరేజ్ చేయాలి, ఆ విధంగానే ముందుకెళ్ళాలి. సో ఇది అందరికీ కూడా చాలా సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది అనేది నేను చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాను. అందువల్లనే నేను ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటా కూడా మా ఫాదర్కి నేను సహాయం అందిస్తూ ఉన్నా, ఉదయం సాయంత్రం నాకు కుదిరిన సమయాల్లో ఫాదర్కి హెల్ప్ఫుల్గా ఉంటా. సో దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది చేయటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ఆవశ్యకమైనది, దీన్ని మనం పాటించాల్సి ఉంది, ఇంకా ఇతరులకు కూడా చెప్పాల్సి. ఈ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 91.2 ఏన్యూ రేడియో స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు, భారత ప్రభుత్వం ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖలో భాగంగా నిర్వహిస్తున్న రామగుండం ఫెర్టిలైజర్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ భూసార పరీక్ష ప్రాముఖ్యత అనే కార్యక్రమాన్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను ఓవరాల్గా మాట్లాడటం జరిగింది, ఒక భూసార పరీక్షకే పరిమితం కాకుండా అసలు భూసారం నుంచి పంట చేతికి వచ్చేదాకా కూడా ఒక బ్రీఫ్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్పాన్సర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు మరిన్ని జరగాలని, ప్రజలను చైతన్యవంతులు చేయాలని, ముఖ్యంగా రైతులు చైతన్యవంతులు కావాలని భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిజం డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు.
రవిచంద్ర గారు, మీరు చాలా అమూల్యమైనటువంటి విషయాలు నేటి రైతాంగానికి సలహాలు సూచనల రూపంలో మీరు చెప్పడం జరిగింది. అలాగే మాకు చిన్న ప్రశ్న మిగిలిపోతుందండి. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రకృతి వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయానికి లేదా తేడా ఉందా, ఉంటే ఏది మంచిది, మీ మాటల్లో వివరించండి.
సహజంగా ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం ఒకటే అని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కూడా ఆ విధంగానే అనుకున్నాను ఇంతకుముందు, ఆ తేడా తెలిసేది కాదు. కానీ కొన్ని పుస్తకాల ద్వారా, కొన్ని స్పీచెస్ వినడం వలన ఆ యొక్క తేడాని క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యంగా ఈ వర్మీ కంపోస్ట్ని మనం వాడుతూ ఉంటాం అన్నమాట పొలాలకి ఎరువు కింద. సో ఇదంతా కూడా కెమికల్స్ వాడకపోయినప్పటికీ ఈ సేంద్రీయ పద్ధతిలో ఈ వర్మీ కంపోస్ట్ని వాడటం అనేది ఈ రకమైనటువంటి పద్ధతి అని మనం చెప్పొచ్చు. ఇది ఒక రకమైన ఆల్టర్నేటివ్ మెథడ్. దేనికి అంటే, ఈ విషరసాయనాల ప్రకృతి విషరసాయనాల అయినటువంటి వ్యవసాయ పద్ధతి ఏదైతే ఉందో దీనికి ఆల్టర్నేటివ్ పద్ధతినే సూచించడం జరిగింది గవర్నమెంట్ సైడ్ కూడా. కానీ ఈ వర్మీ కంపోస్ట్ అనేది అంత రిజల్ట్ ఓరియంటెడ్ అనేది కాదు. దీని యొక్క దుష్పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అనుభవపూర్వకంగా. ఈ సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యంగా ఈ వానపాములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విదేశీ వానపాముల్ని మనం ఇక్కడ డంప్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా చాలా ప్రమాదకరమైన ఈ దేశవాళీ వానపాముల్ని మనం సహజ పద్ధతిలో మనం ప్రకృతి వ్యవసాయంలో పండించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ని మనం చూపించాలన్నమాట. ఎందుకంటే ఈ విదేశీ వానపాములు, దానికి ఒక సైంటిఫిక్ పేరు కూడా ఉంది. సో ఇవేంటంటే, ఈ వ్యర్థాలను విసర్జించినప్పుడు ఈ వ్యర్థాలు కలుషితమైనటువంటి రసాయనిక వ్యర్థాలను ఇది మనకి పొలంలో వెదజల్లుతూ ఉంటుంది. అట్లనే ఇది దాని పనితనం కూడా దేశవాళీ వానపాము చేసిన విధంగా చేయదన్నమాట. అంటే భూమిని గుల్లబారటం, ఇట్లా మొక్కకి అవసరమైనటువంటి పోషకాలను అందించడం అనేది చేయదన్నమాట. ఇది సహజసిద్ధమైంది కాదు, ఇది ఒక ల్యాబ్ ద్వారా డెవలప్ అయినటువంటి వానపామునిగా మనం గుర్తించి ఆ సేంద్రీయ పద్ధతిని మనం పక్కన పెట్టి సహజమైనటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అవలంబించాలని, ఇదే భూమాతకు కూడా ఎంతో మంచిదని చెప్పేసి నేను చాలా గట్టిగా చెప్పగలను.
ఓకే సార్, థ్యాంక్ యూ. మరొక క్వశ్చన్ ఏంటంటే, మీరు బాగా చదువుకున్నవారు, వ్యవసాయంలో కూడా బాగా మీకు అనుభవం ఉంది కాబట్టి రకరకాల మాధ్యమాల ద్వారా నేర్చుకుంటారు. మరి నిరక్షరులైన రైతులకు మీరు ఇచ్చే ప్రత్యామ్నాయ సలహాలు ఏమిటి?
కరెక్టేనండి. ఈ రోజున ఎక్కువ మంది చదువుకున్నప్పటికీ కూడా, అంటే ఈ జనరేషన్ వాళ్ళు చదువుకుంటున్నారు, కానీ ఇంతకుముందు మన తండ్రుల యొక్క జనరేషన్ కానీ తాతల జనరేషన్ కానీ నిరక్షరాస్య శాతం ఎక్కువ ఉంది భారతదేశంలో. వాళ్ళకి ఈ సమస్య సహజంగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ ఐఫోన్స్ వాడే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు ఈ ఫోన్స్ యూజ్ చేయకపోవటం వలన వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకు ఉన్నటువంటి మాధ్యమం ఏమిటి అంటే, ఒకవేళ చదవటం వస్తే పుస్తకం ద్వారా వాళ్ళు ఏమైనా చదువుకోవచ్చు. సో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి విరివిగా. వాళ్ళు కొంత అంటే 5-10 తరగతుల వరకు చదువుకున్న వాళ్ళు అయితే చక్కగా తెలుగులో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సో వాటిని చదువుకోవచ్చు. లేదు అంటే కూడా ఇప్పుడు అనేక రకమైనటువంటి సోషల్ మాధ్యమాల ద్వారా మనకి టీవీలో కానీ రేడియోలో కానీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహణ అది జరుగుతూ ఉంది కాబట్టి ఇది మరింత ఉపయోగకరంగా రైతులు వినియోగించుకోవాల్సిందిగా మనవి.
ఓకే సార్, మరొక ప్రశ్న ఏంటంటే, ఈ ప్రకృతి వ్యవసాయానికి ఖర్చు విషయంలో ఎక్కువ అవుతుందా, లేదంటే సేంద్రీయ వ్యవసాయానికి ఖర్చు ఎంత పడుతుందా, దాని రెండింటి మధ్య ఉన్నటువంటి ఖర్చు విషయంలో ఏంటి చెప్పండి సార్?
ఇది మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఎక్కువ మంది రైతులు ఈ రోజున రసాయనిక వ్యవసాయానికి అలవాటు పడి ఉన్నారు. రసాయనిక వ్యవసాయం వేలకు వేల రూపాయలు ఈ రసాయనాలని కొనటం, స్ప్రే చేయటం జరుగుతూ ఉంది. అట్లానే ఎరువులు విషయంలో ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ నత్రజని కానీ భాస్వరం కానీ ఇట్లాంటివన్నీ కూడా మన ప్రభుత్వాలు అందిస్తున్నారు, ప్రైవేటీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత సబ్సిడీలో ఇచ్చినప్పటికీ కూడా రైతులు వీటన్నిటిని కొనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఈ బడ్జెట్ పెరిగిపోతూ ఉంది వ్యవసాయానికి. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఈల్డింగ్ అనేది రావటం లేదన్నమాట. ఈ రోజున రైతుల దగ్గర నుంచి కూడా కొంత అత్యుత్సాహం కూడా ఉందండి. ఇప్పుడు 4 బస్తాలు వేయాల్సిన చోట పరిమితికి మించి 8-10 కూడా వాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మా ఊర్లోనే అటువంటి పరిస్థితి నేను విని ఉన్నాను, చూసి ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే 44 బస్తాలు వేసిన వాళ్ళకు కూడా 40 బస్తాలే వస్తున్నాయి. 10 బస్తాలు వాడినటువంటి రైతుకు కూడా అదే 40 వస్తున్నాయి. సో తేడా ఏమీ లేదు కాబట్టి దాన్ని గమనించి రైతులు ఖర్చు తగ్గించుకునే విధంగా మోతాదు ఎక్కువ వాడకుండా ఉండటం మంచిది. ఇంకా అటువంటి వాటికి వెళ్ళేదానికన్నా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయగలిగితే, ఆ జీరో బడ్జెట్ ఫార్మింగ్ పద్ధతిలోకి రాగలిగితే న్యాచురల్గా ఏమవుతుందంటే ఇనీషియల్గా కొంత పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా 3-4 సంవత్సరాల్లో భూమి స్వయంగా దాని యొక్క పరిధిని విస్తరించుకొని సహజమైన పద్ధతిలో, అంటే ఒక ఒక పోషక విలువలని, అంటే మైక్రో ఆర్గానిజం కూడా డెవలప్ అయ్యి, అంటే గో ఆధారితమైనటువంటి వ్యవసాయం చేసినప్పుడు సహజ పద్ధతిలోనే తన యొక్క భూమి తన యొక్క పోషక విలువలను పెంచుకొని రైతుకి జీరో బడ్జెట్ వైపుగా ప్రయాణం చేయించగలుగుతుంది. ఎందుకంటే మనం ముఖ్యంగా ఇది మన భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం, అంటే సుమారుగా 60-70 సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పటికేమీ ఇటువంటి కంపెనీలు లేవండి, ఇటువంటి ఎరువులు ఏమి వేయలే మనం. ఇవన్నీ వేయకుండానే సహజ సిద్ధంగా 75 బస్తాలు పండించుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు. ఇప్పుడు 50 బస్తాలు పండించడానికే ఇంత ఖర్చు పెట్టి భూమి పాడైపోతూ ఉంది. సో కాబట్టి ఇటువంటి పద్ధతిని పక్కన పెట్టి సహజ పద్ధతిలోకి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్.
చాలా బాగా చెప్పారండి రవీంద్ర గారు. చివరగా యువరైతులకు మీరు చెప్పినటువంటి సలహాలు ఏంటి?
యువరైతులే కాకుండా ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాంప్రదాయకమైనటువంటి పద్ధతుల్లో అలవాటు పడిపోయి ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మా తాతలు ఆ విధంగానే చేశారు, మా తండ్రులు ఆ విధంగానే చేశారు, మేము కూడా అదే విధంగా చేయాలి అనే దానికి అలవాటు పడిపోయి యాంత్రికంగా పనిచేస్తూ ఉన్నారన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లోంచి రైతులను కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువ రైతులను ఎస్పెషల్లీ వీళ్ళు కొంత ఎడ్యుకేటర్స్ కాబట్టి సహజంగానే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి. సో ముఖ్యంగా ఈ ఇంతకుముందు జనరేషన్లో ఉన్నటువంటి రైతుల్ని మనం మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు పాతదానానికి సంబంధించినటువంటి పద్ధతుల్లోనే అలవాటు పడిపోయి ఉన్నారు, సహజంగా వాళ్ళు మారన్నమాట. కానీ వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అంటే ఈ జరుగుతున్నటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అంటే 50 సంవత్సరాల క్రితం లేని జబ్బులు కానీ సమస్యలు కానీ, ముఖ్యంగా రైతులు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే సూసైడ్ చేసుకునేదానికి కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం చాలా కేసుల్లో. సో ఇటువంటి తీవ్ర పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రైతులు నష్టపోకుండా కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు ముఖ్యంగా ఈ సహజ వ్యవసాయ పద్ధతిలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే భారతదేశానికి కానీ మన భూమికి కానీ మన కుటుంబాలకు కానీ చాలా మంచిదని నా యొక్క సలహా.
పిఎం ప్రణమ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించడం. వ్యవసాయంలో రసాయన ఎరువులను పాత్ర తగ్గించి, పురుగు మందులను మితిమీరిన వినియోగం తగ్గించి, అధిక ఉత్పత్తుల కోసం ఎరువులు మరియు పురుగు మందుల యొక్క అధిక వినియోగం భూమి తల్లిని అనారోగ్యానికి గురిచేస్తుంది మరియు దాని ఉత్పత్తి సారాంశాన్ని తగ్గిస్తుందని, నేల యొక్క సారాంశం పోషక భద్రత కోసం వ్యవసాయంలో బయో సేంద్రియ ఎరువులను అనువదించడం ద్వారా భూసార పరీక్షత ఆధారిత ఎరువులను సమతుల్యత వినియోగాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందని మన భారత ప్రభుత్వము మరియు రామగుండం ఫర్టిలైజర్స్ వారు ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న ప్రాజెక్టు ద్వారా నూతన యాజమాన్యము రైతులు మరియు నూతన రైతులకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి కొన్ని పద్ధతులను సమీకృత వ్యవసాయ వ్యవస్థలను పెట్టి మా యొక్క సలహాలు సూచనల మేరకు వ్యవసాయం మీద మన్నికగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా మేము ఇక్కడికి పిలిపించి వాళ్ళ యొక్క సందేశాలను సలహాలతో పాటు నవ యువ రైతాంగానికి అమూల్యమైన సందేశాలు కల్పించడం కోసం మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మరి ముఖ్యంగా ప్రియం ప్రణామ్ ప్రాథమిక లక్ష్యంగా ఒక ముఖ్యమైనటువంటి సమస్య పరిష్కారంతో రైతులు వినియోగించుకుంటారని తెలుపుతున్నాం. గౌరవనీయులైన ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందిస్తున్నటువంటి తద్వారా వారు జీవనోపాధి కోసం సాంకేతికతను ఉపయోగించుకోవచ్చని చెప్పి మన ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల ద్వారా YBSY కార్యక్రమం మద్దతు ఇవ్వడంతో చురుకైన పాత్ర ఎంతో ఉందని, ఈ చొరవతో సర్వే యొక్క సహాయ సహకారాల ద్వారా భూస్వారాలను మరింతగా పెంపొందించుకోవచ్చని చెప్పి ఈ యొక్క పర్యావరణానికి ఎంతో ఉన్నతమైనటువంటి ముఖ్య ఉద్దేశంతోనూ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రీయ వ్యవసాయాన్ని చేయటం పట్ల రైతులు ఆసక్తి చూపిస్తారని చెప్పి, రాబోయే రోజుల్లో ఈ యొక్క రసాయన ఎరువుల పాత్రను చాలా తక్కువగా వినియోగించడం వల్ల మన భారత ప్రభుత్వానికి కూడా చాలా వరకు ఈ యొక్క రసాయన ఎరువుల మీద ఎన్నో కోట్లు వెచ్చించాల్సిన భారం తగ్గిపోయి దానివల్ల ఏంటంటే ప్రకృతిని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.